తెలుగు సంగీత సాహిత్య కళావేదిక దాసుభాషితం. ఆధ్యాత్మిక స్రవంతికి స్వాగతం. ఈ కార్యక్రమంలో నాహంకర్త హరిహికర్త నుంచి ఒక అధ్యాయం వింటారు.
కాసులహారం. ఆ రోజు 1980 అక్టోబర్ నెల చివరి వారంలో ఒక గురువారం. ఆ మధ్యాహ్నం నేను చాలా అత్యవసరమైన సమావేశంలో ఉండగా ఆలయ పేష్కార్ దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. పేష్కార్ నాకు చెప్పిన విషయం ఏమిటంటే, కర్ణాటక నుండి 20 మంది సభ్యుల కుటుంబం ఒకటి వచ్చింది. వాళ్ళంతా 108 బంగారు నాణ్యాలతో స్వామివారి కోసం ఒక కాసులహారం తయారు చేయించారు. ప్రతి ఒక్క కాసు మీద శ్రీవారి నామం, అమ్మవారి నామం చెక్కించారు. ఆ కాసుల హారాన్ని స్వామివారికి సమర్పించుకోవాలని ఆ భక్తుల కోరిక. అంతేకాదు, ఆ హారాన్ని ఆ మర్నాడే అభిషేకానంతరం స్వామివారికి అలంకరిస్తే తమ కుటుంబ సభ్యులంతా శ్రీవారిని ఆ అలంకారంలో చూసి ధరించాలనేది వారి తాపత్రయం. నిజానికి అప్పటికే కొన్ని దశాబ్దాల కాలంగా అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఏ భక్తుడైనా స్వామివారికి తమ ముడుపును ఏ బహుమానం రూపంలో ఇవ్వాలనుకున్నా దాన్ని నేరుగా హుండీలో సమర్పించుకోవాలి, లేదా వారి సంతృప్తి కోసం వారు ఆ బహుమానాన్ని ఆలయ అధికారులకిచ్చి రసీదు తీసుకోవచ్చు. అక్కడి నుంచి ఆ బహుమానం టీటీడీ ట్రెజరీకి పంపించబడుతుంది. అలా కాక ఎవరైనా భక్తులు తాము తెచ్చిన బహుమానాన్ని స్వామివారికి అలంకరింపజేయాలని కోరుకున్నట్లయితే వారు ఆ బహుమానం విలువకు సమానమైన సొమ్మును వర్తన రూపంలో దేవస్థానానికి చెల్లించాల్సి ఉంటుంది. పాతకాలంలో రాజులు, జమీందారులు, ఇతర సంపన్నులు తరచూ ఇలాంటి బహుమానాలు తీసుకొచ్చి శ్రీవారికి అలంకరింపజేయాలని పట్టుబడుతుండే నేపథ్యంలో ఈ నిబంధనని ప్రవేశపెట్టినట్లు కనిపిస్తుంది. ఈ నిబంధన గురించి పేష్కార్ అప్పటికే భక్తుల బృందానికి వివరించడం జరిగింది. కానీ వాళ్ళ ఆరాటం, ఆవేదన ఈ నిబంధన వినిపించుకునేలా లేవు. శ్రీనివాసుని ఆదేశాల మేరకే తాము ఆ కాజులహారం తయారు చేయించి తిరుమలకు వచ్చామని, ఈ ముడుపు తనకు సమర్పించుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఎవరినో కలుసుకోవాలని కూడా ఆ శ్రీనివాసుడే చెప్పాడని వాళ్ళు పేష్కార్తో పదే పదే విన్నవించుకున్నారట. అతనికి ఏం చేయాలో తోచక నాకు ఫోన్ చేశాడు. నేను, సరే ఓ గంటలో నేనే అక్కడికి వస్తలేవయ్యా అన్నాను. అలాగే కొండ మీదకి చేరుకున్నాను. ఆ భక్త కుటుంబాన్ని తీసుకువచ్చి పేష్కార్ నాకు పరిచయం చేశాడు. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా లక్కపల్లి గ్రామానికి చెందిన ఆ కుటుంబానికి పెద్ద డిఎస్ నాగరాజారావు ఒక ప్రాథమిక టీచర్. తన చిన్న జీతంతోనే అతను తన తల్లిదండ్రులని, చెల్లెళ్ళని, తమ్ముళ్ళని, తన కుటుంబాన్ని పోషించుకోవలసిన స్థితి. పేరుకు కొద్దిగా భూమి ఉన్నా అదంతా బీడుపడిందవటం వల్ల దానిమీద వచ్చే ఆదాయం శూన్యం. ఆ నాగరాజారావు చెప్పిన కథ ఇలా ఉంది. 15-16 సంవత్సరాల క్రితం నాగరాజారావుకి ఒక రాత్రి స్వప్నంలో శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై, నాకు కాసుల పేరు సమర్పించుకుంటావా అని అడిగాడు. దాన్ని నాగరాజారావు పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు గడిచాక ఒక ఉదయాన్నే ఎవరో భక్తులు అతనింటికి వచ్చి తిరుపతి ప్రసాదం లడ్డూ ఇచ్చారు. వెంటనే నాగరాజారావుకి ఆ ముందు రోజు రాత్రి కల జ్ఞాపకం వచ్చింది. దాంతో కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి ఈ విషయం చర్చించాడు. ఏం చేద్దామంటే ఏం చేద్దామంటూ అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఎందుకంటే ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ శ్రీనివాసం ఉనికి పట్ల విశ్వాసం, భక్తి ఉన్నవాళ్లే. కానీ స్వామివారికి 108 కాసుల పేర్లు సమర్పించుకునేటంత స్తోమత వాళ్ళకి లేదు. కనీసం ఒక బంగారు కాసు చేయించే శక్తి కూడా లేదు. ఏం చేయాలో తేల్చుకోలేక, తర్వాత చూద్దాంలే అంటూ ఆ విషయాన్ని అప్పటికి వాయిదా వేశారు. ఆ రాత్రి మళ్ళీ నాగరాజారావుకి స్వప్నంలో స్వామివారు సాక్షాత్కరించారు. మరోసారి తన అభీష్టాన్ని గుర్తు చేశారు. ఈసారి నాగరాజారావు ఈ అంశాన్ని గట్టిగా మనసుకు తీసుకున్నాడు. మర్నాడు కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టాడు. జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమంటే, రాగి కాసుల హారం తయారు చేయించి అందులో అక్కడక్కడా కొన్ని వెండి కాసులు చేరుద్దామని. మళ్ళీ ఆ రాత్రి నిద్రలో నాగరాజారావుకి శ్రీవారి దర్శనమిచ్చి, బంగారు కాసుల పేరు కానుగ్గా ఇయ్యవా అని మరోసారి నొక్కి చెప్పారు. దీంతో నాగరాజారావు తట్టుకోలేకపోయాడు. ఆ రాత్రి ఇంకా నిద్రపట్టలేదు. ఎంత త్వరగా తెల్లవారుతుందా, ఎంత వేగంగా ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పి పరిష్కారం వెతుకుదామా అన్న ఆరాటంలోనే ఆ మిగతా రాత్రి అంతా గడిపాడు. తెల్లవారుతూనే మళ్ళీ కుటుంబం అంతా కూర్చున్నారు. ఇంట్లో ఆడవాళ్ల మంగళసూత్రాలన్నీ కలిపినా ఒకటి రెండు బంగారు కాసుల కన్నా చేయించలేమే. 108 కాసులతో బంగారహారం ఎలా చేయించాలి? ఎలా ఎలా? అలా తర్జన భర్జనలు అయ్యాక సరే కానుక కోరిన ఇలవేలిపే ఈ సమస్యను కడితీర్చే మార్గం చూపిస్తాడు అనుకున్నారు. అంతే, ఆ రోజు నుంచి తమ కుటుంబం అంతా రోజుకు ఒక్కసారి భోజనం మానేసి అందువల్ల మిగిలే ఖర్చు శ్రీవారి బంగారు కాసుల కోసం ఆదా చేయాలన్నదే వారు తీసుకున్న నిర్ణయం. 6 పాటు ఆ కుటుంబంలోని పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక పూట ఉపవాస దీక్ష అవలంబిస్తూ వచ్చారు. అలా కూడబెట్టిన సొమ్ముతో 6 తర్వాత వాళ్ళు చేయించగలిగింది 2 బంగారు కాసులు. ఇంకా 106 కాసులు తయారు చేయించాలి. నాగరాజారావు కుటుంబం శ్రీనివాసుడి మీదే భారం వేశారు. నిత్యం స్వామిని స్మరిస్తూ ఉపవాసాలు కొనసాగించారు. ఈలోగా క్రమంగా ఇంట్లో పరిస్థితులు మారుతూ వచ్చాయి. నాగరాజారావు తమ్ముడు ఒకడికి ఉద్యోగం వచ్చింది. ఆ 1 ఆ ప్రాంతంలో ఒక నీటిపారుదల పథకం అమల్లోకి వచ్చి నాగరాజారావు పొలాల్లోకి సాగునీరు ప్రవహించింది. 2-3 కాలంలో వాళ్ళ బీడు భూముల్లో సేద్యం ఆరంభమైంది. వేసిన పంటలన్నీ సత్ఫలితాలనిస్తూ వచ్చాయి. మెరుగుపడిన ఆర్థిక పరిస్థితుల్లో బంగారు కాసుల సేకరణ ఉద్యమం పుంజుకుంది. ఆరంభించిన 16 వాళ్ల దీక్ష ముగింపుకొచ్చింది. 108 కాసుల హారం తయారైంది. ఉపవాసాలతో పొదుపు చేసిన సొమ్ము, పంటల మీద ఆదాయంలో ఖర్చులు పోగా మిగిలిన సొమ్ము, అలా అలా వాళ్ళు జీవించడం కోసం తిన్నది మినహా మిగతా ప్రతి రూపాయిని పోగు చేసి అణు అణువునా పొంగిపొరిలే భక్తిభావంతో ఆ రూపాయల్ని బంగారు కాసులుగా మార్చి శ్రీవారికి కానుకగా సమర్పించుకునే ముహూర్తం వచ్చిన రోజున మరోసారి తిరుమలేశుడు నాగరాజారావు కళ్ళలో దర్శనమిచ్చాడు. అంతా కలిసే తయారు చేశారుగా హారాన్ని, మరి అంతా కలిసే కొండకు వచ్చి నా ముడుపు చెల్లించుకోరా, మీ హారంలో నన్ను దర్శించుకోరా అని స్వామివారు కోరారు. ఇంకా విచిత్రం, మీకేమైనా ఇబ్బంది వస్తే ఇదిగో ఈ వ్యక్తిని కలుసుకోండి అని చెబుతూ స్వామివారు ఒక మనిషిని చూపించి అంతర్ధానం అయ్యారు. అంతా విన్నాను. శ్రీనివాసుడి పట్ల అనిర్వచనీయమైన నిర్మలమైన ఆ భక్తి, స్వప్నంలో స్వామివారు చెప్పినట్లు అనిపించిన పలుకుల పట్ల అచంచలమైన విశ్వాసం, ఆయన చెప్పినట్లు చేసి తీరాలన్న ఆరాటం నాగరాజారావు కుటుంబ సభ్యుల మొహాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అప్పటికే భక్తికి దారిద్ర్యానికి మధ్య దూరాన్ని ఛేదించుకుంటూ 16 సుదీర్ఘ ప్రయాణం చేసి శ్రీవారి కానుకతో కొండకు వచ్చిన వారి దగ్గర లక్కపల్లి తిరిగి వెళ్ళటానికి ఖర్చులకు సరిపడే సొమ్ము మాత్రమే మిగిలిందట. ఇలా చెప్తున్న నాగరాజారావుకి ఒక్కసారిగా ఏదో స్ఫురించింది. మరుక్షణం ఆర్ద్రత ఆనందం నిండిన కంఠంతో, మీరే నాకు కళ్ళ వెంకటేశ్వర స్వామి చూపించిన వ్యక్తి, మిమ్మల్ని కలుసుకోమని చెప్పాడు అంటూ నాగరాజారావు ఉద్వేగంతో నా చేయి పట్టుకుని ఊపేశాడు. నా కళ్ళు చెమ్మగిల్లాయి. వారి పరిస్థితి అర్థమైంది. ఆ కాసుల హారాన్ని స్వామివారికి అలంకరింపజేయడానికి నిబంధనల ప్రకారం కావలసిన వర్తన ఇచ్చే స్తోమత లేదు సరిగదా. అభిషేకానంతరం దర్శనం చేయడానికి చెల్లించాల్సిన రుసుము చెల్లించే పరిస్థితి కూడా వారికి లేదు. వారికి ఉన్నదల్లా ఒక్కటే, శ్రీనివాసుడు చెప్పినట్లు చేశాం కనుక ఆయన అభిష్టం నెరవేరేలా ఆయనే చూస్తాడు అన్న అపారమైన నమ్మకం నా హృదయాంతరాళాల్లో నాకు అంతుపట్టని స్పందన. నాకు తెలియకుండా నా కంటి నుంచి బాష్పాలు. ఏం జరుగుతోందో తెలియదు, ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కాలేదు. కానీ ఆ కొండ మీద వెలిసిన స్వామి పట్ల వారికి గల విశ్వాసానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఆ స్వామి సేవకుడిగా నా మీద ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం వర్తన అడుగుదామా అంటే కనీసం 2 రూపాయలకి పైగా వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. పోనీ వర్తన లేకుండా హారాన్ని స్వామివారికి అలంకరింపజేద్దామా అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అలాంటి విచక్షణాధికారాలు లేవు. విద్యుక్త ధర్మానికి విశ్వాసాల విలువలకి మధ్య అదొక సంఘర్షణ. కానీ వారి మొహాల్లో ఆ భక్తి, ఆవేదన, ఆరాటం 16 శ్రమ ఫలితంగా దక్కుతుందనుకుంటున్న మధుర క్షణం కోసం ఆర్తితో ఎదురుచూపులు చూస్తుంటే వీలు పడదు అని చెప్పలేకపోయాను. వారి విశ్వాసం ఉమ్ము కాకుండా వారికి సహాయపడటమే న్యాయం అనిపించింది. వారికి వారి స్వామికి మధ్య వాళ్ళు ఉందనుకుంటున్న అనుబంధాన్ని లేదనటానికి, ఉన్నా దాన్ని నిరాకరించడానికి మధ్యలో నేనెవరిని? అక్కడ నా ఉద్యోగం ఆయనకి ఆయన భక్తులకి నిష్కల్మషంగా సేవ చేయటమే కదా. ఈ ఆలోచనలు రావటమే ఆలస్యం. నేను పేషకారికి ఆదేశాలు ఇచ్చాను. వారి కోరిక ప్రకారమే కానివ్వండి, వర్తన చెల్లింపు నుండి వారిని మినహాయించండి. ఆ ప్రకారం ఆ మర్నాడు అభిషేకం తర్వాత స్వామివారిని ఆ కాసుల హారంతో అలంకరించారు. ఆ కుటుంబం అంతా గోవిందా అనుకుంటూ తనివి తీరా స్వామివారిని వీక్షించారు. ఆ క్షణంలో వాళ్ళ కళ్ళల్లో తొణికిసలాడిన ఆనందం భక్తిపారవశ్యం. ఏమని వర్ణించగలను. ఆ తర్వాత కొన్ని రోజులకు జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో నేను చేసిన నిబంధనల ఉల్లంఘన గురించి వివరించాను. పర్యవసానం ఎలా ఉంటుందో తెలియకపోయినా ఎలాంటి పర్యవసానానికైనా సిద్ధపడి ఉన్నాను. అయితే బోర్డు సభ్యులంతా దైవ చింతన గల వాళ్లే కావడంతో నాగరాజారావు భక్తి గాథ వారిని కూడా కదిలించి వేసింది. వెంటనే బోర్డు ఆ కాసులహారం విషయంలో నేను తీసుకున్న చర్యకు ఆమోదముద్ర వేసింది. అంతేకాదు భవిష్యత్తులో ఇలా ఎవరైనా పేద భక్తులు ఇవ్వదలిచిన బహుమానాల విషయంలో కూడా వర్తన మినహాయింపు ఇవ్వాలి అని కూడా తీర్మానించింది. నాకు ఇప్పటికీ అంతు పట్టిన ప్రశ్నల్లో ఇది కూడా ఒకటి. ఎందుకు అలా జరిగింది? ఏ శక్తి నాగరాజారావుకి కాసులహారం చేయించమని ప్రేరణ కలిగించింది? తదనుగుణంగా నిర్ణయం తీసుకునేలా నాకు శక్తినిచ్చింది.
www.dasubhashitam.com.
ఈ కార్యక్రమం మీకు నచ్చి ఇది మరింత మంది తెలుగువారికి చేరువవ్వాలని మీకు అనిపిస్తే, మీరు ఏ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం వింటున్నారో, అంటే యాపిల్ పాడ్కాస్ట్ వంటివి, అక్కడ మంచి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాసి ప్రోత్సహించగలరు. ధన్యవాదాలు.